ఎందుకు వచ్చిందమ్మా 45 ఏళ్ళు వచ్చే హాయిగా నా సన్యాసం పుచ్చుకుని తపస్సు చేసుకోమంటే వినిపించుకోలేదు. సరే గట్టిగా బతిమాలితే ఆవిడకు మంచి మంత్రం ఇచ్చాను. ఆశ్చర్యం, ఆ మంత్రం ఆవిడ కేవలం 40 రోజులే చేసింది. విజయవాడలో ఒక ఎయిడెడ్ స్కూల్కి ఓ హెచ్ఎం గారు ఉన్నారు. ఆ హెచ్ఎం గారు వయస్సు 55 ఏళ్ళు. ఆయనకి భార్య పోయింది, పిల్లలు ఉన్నారు. ఆయనకి తిండి వండి పెట్టే దిక్కులేక రెండో పెళ్లి చేసుకుందాం అనుకున్నాడు. ఈవిడేమో ఈ 45 ఏళ్ల సుందరి, ఆ 55 ఏళ్ల సుందరి ఉన్నటువంటి స్కూలు నుంచి మెట్లెక్కి పైకెక్కింది. ఆ స్కూలు మెట్ల దగ్గర ఉంటుంది చూడండి ఈసారి విజయవాడలో. విజయవాడలో ఆ హిందీ విద్యాలయం సరిగ్గా అమ్మవారి దుర్గ యొక్క గుడి మెట్ల దగ్గర ఉంటుంది. ఆ మెట్లమ్మట ఈవిడ కొండ మీదకి ఎక్కుతూ ఉంటే ఈ హై స్కూల్ హెచ్ఎం గారు చూశారు. హెచ్ఎం గారు పిచ్చెం అయిపోయారు ఒక దెబ్బకి. సుందరి గారు పెళ్లి చేసుకుంటారంటే ఆవిడ కూడా చాలా సంతోషపడిపోయింది. ఇద్దరికీ శాఖలు కూడా కుదిరాయి. ఇద్దరికీ ఆ కొండ మీదే పెళ్లి జరిగింది. ఆవిడ ఎంతో కృతజ్ఞత ఒకరోజు నా పీఠానికి వచ్చి, ఆ రోజుల్లో గురువుగారు 45 ఏళ్ళు నిండాయి, ఇక పెళ్ళి అవ్వదనుకుంటుంటే బంగారం లాంటి భర్త వచ్చాడండి, నెత్తి మీద ఒక్క వెంట్రుకు ముక్క లేకపోయినా ఎంత మంచివాడండి అంటే, ఆయనకి బట్టతల భర్త గారు చాలా మంచి భర్త అని ఆయన కోసం ఒక విగ్గు కొనిపెట్టింది ఈవిడ. ఈవిడ హిందీ పండిట్గా చేసినప్పుడు డబ్బు సంపాదించింది. ఈ డబ్బు పెట్టి ఓ మంచి విగ్గు కొనిపెట్టి ఆయన నెత్తి మీద పెట్టింది. ఆ ఇద్దరు సుఖంగా 15 ఏళ్ళు బతికారు. ఒకరోజు 2 రోజులు కాదు. ఇది ఎప్పుడు జరిగింది? 1987లో జరిగింది. 87 తర్వాత దాదాపుగా ఒక 15 ఏళ్ళు ఆయనకు చేతక్కు ఉండేది. ఆయన రిటైర్ అయిపోయినా సరే ఆ చేతక్కు మీద ఈవిడ పెట్టుకుని ఎక్కడికైనా వెళ్ళేవాడు. తర్వాత పాప ఆయన పోయాడు. పెన్షన్ ఆవిడకి వస్తోంది, ఏ టెన్షను లేదు. తణుకు దగ్గర ఉండరాజవరం అని ఒక ఊరుంది. ఆ ఊళ్ళో మొన్న మధ్యన ఉపన్యాసం చెబుతుంటే ఆవిడ వచ్చి, గురువుగారు నేను గుర్తున్నానా అంది. 87లో చూసిన తర్వాత మరి మళ్ళీ 92లో చూస్తే, 2012లో చూశాను. ఏం గుర్తమ్మా అంటే, నేనండి అక్కడ పనిచేసిన సుందరినండి అంది. ఓహో సుందరి గారు మీరే ఎలా ఉన్నారంటే, హాయిగా 15 ఏళ్ళు కాపురం చేశామండి, ఆయన వెళ్ళిపోయారండి, ఇక్కడే ఒక ఇల్లు కొనుక్కున్నానండి ఆయన పెన్షన్ వల్ల వచ్చిన డబ్బుతోటి, చచ్చిపోయాక ఆయన ఏదో డబ్బులు వచ్చేటండి అవన్నీ మనకెందుకు, కానీ సుఖంగా ఉన్నానండి, ఇప్పుడు వైరాగ్యంతో జపం చేసుకుంటున్నానండి, ఇప్పుడు మాత్రమే వైరాగ్యంతో ఉన్నానండి అంతే. ఆవిడ ఇప్పుడైనా వైరాగ్యం వచ్చిందండి అని ఎందుకు చెప్తున్నానంటే, చావద్దు బ్రతుకు అని ఒక్కే ముక్క చెప్పాను ఆవిడకి. నాకు పెళ్ళి అవ్వడం లేదు, నేను చచ్చిపోమ్మంటారా అని ఆవిడ అడిగితే, చచ్చేవి సాధిస్తావమ్మా, బతుకుంటే ఎప్పుడు ఒకప్పుడు శుభం పొందుతావన్నందుకు 87 నుంచి ఇప్పుడు 2017 రేపు రాబోతుందంటే 30 ఏళ్ల వరకు కూడా ఇప్పుడు హాయిగా ఉంటుందా లేదా అంటే, ఆవిడకి రేపు 75 ఏళ్ళు నిండబోతున్నాయి. ఆరోగ్యంగానే ఉంది పెద్ద ఆవిడ, శుభ్రంగా జపం చేసుకుంటూ తణుకు దగ్గర ఉండరాజవరం అనే ఊరికి పక్కనే ఉంది ఏదో ఊరు, అక్కడ ఉంటుంది ఆవిడ. మనం ఎప్పుడూ కూడా జీవితంలో చిన్న చితక కష్టాలు వస్తే కుంగిపోకండి. ప్రాణాపాయ స్థితి వచ్చినా సరే నేను ఏదో ఒక ఘనకార్యం సాధిస్తాను అనుకోవాలి, కుంగిపోకూడదు. చచ్చేవి సాధిస్తావు, నీ తమ్ముడంటే కాలం తీరి చచ్చిపోయాడు, నువ్వు చావద్దనగానే అయితే నువ్వు నాకు కోరిన వరం ఇస్తానంటే అప్పుడు నేను చచ్చిపోకుండా బతుకుతాను అన్నాడు రంభుడు. నాయనా నీకేం కావాలో కోరుకో అనగా, నాకు మరణం లేని పుత్రుడు కావాలనే కోరిక ఇంతకు పూర్వం ఉండేది, ఆ కోరిక కోసమే ఈ తపస్సు బ్రహ్మ చెయ్యమంటే చేస్తున్నాను. ఇప్పుడు నాకు అర్థమయ్యింది మరణం లేని కొడుకుల్ని పొందడం కష్టమని. ఆ తపస్సు చేసి బ్రహ్మ ప్రత్యక్షం అయ్యేలోపు మా తమ్ముడు పోయాడు, రేపు నేను కూడా పోతానేమో అని భయంగా ఉంది. కాబట్టి అంత గొప్ప కొడుకు కాకపోయినా దేవతల చేత, రాక్షసుల చేత, మానవుల చేత, ఎవరి చేత చావులేని ఒక పెద్ద కొడుకు, తన రక్తపు బొట్టు నేల మీద పడితే ఇంకో రాక్షసుడు పుట్టే మరో కొడుకు, ఇద్దరు కొడుకులు కావాలి అనగానే తథాస్తు అన్నాడు అగ్నిహోత్రుడు. కాకపోతే ఒకటి గుర్తుపెట్టుకో, పిల్లలు పుట్టాలంటే నీకు ఒక భార్య కావాలి. నువ్వు ఇక్కడి నుంచి హిమాలయ పర్వత ప్రాంగణం పైకెక్కు. ఆ పైకెక్కుతున్నప్పుడు నీ కంటికి కనిపించిన ఏదైనా ఒక సుందరిని వరించి పెళ్లి చేసుకో. ఆవిడ వల్ల నీవు అనుకున్న ఇద్దరు పిల్లలు పుడతారు అనగానే ఈయన తథాస్తు అన్నాడు. ఈ రంభుడు కొండెక్కడం మొదలెట్టాడు హిమాలయ పర్వతాలు. ఆ సమయంలో వీడికి ఒక నల్లని గౌడు గేది కనపడింది. వీడి కర్మయోగం కాకపోతే చూడండి, నీవు ఎవరైనా ఒక స్త్రీని పెళ్లి చేసుకుంటే వీడికి గేది కనపడింది. వీడేమనుకున్నాడు, గేది మాత్రం లేడీ కదా అనుకున్నాడు, గేది కూడా స్త్రీయే కదా అనుకుని గేది దగ్గరికి వెళ్ళాడు. అప్పట్లో గేదెలు పశువులు కూడా మాట్లాడేవి. వీడు దాని దగ్గరికి వెళ్ళి, ఓ మహిషి నువ్వు చాలా అందంగా నల్లగా నిగనిగలు ఆడిపోతున్నావు, ఎంత పొట్ట, ఆహాహాహా నీ కొమ్ములు ముచ్చటగా ఉన్నాయి, తోక కుచ్చు తోక, ఆ తోక ఎంత ముచ్చటగా ఉందో, ఆ తోక ఎలా ఉందిట వాడికి, ఒత్తుగా నల్లగా ఉన్న స్త్రీ జుట్టులో ఉందిట వాడి కర్మయోగం. అందువల్ల ఈ జుట్టు బాగుంది, నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావంటే నేను గేదిని, నువ్వు రాక్షసుడివి, మరి మనందరికీ పెళ్లి ఎలా కుదురుతుంది, నువ్వు కూడా దున్నపోతు కింద మారిపోతే నేను నిన్ను పెళ్లి చేసుకుంటానంది. మేము రాక్షసులం, కామరూపులం, ఏ రూపమైనా ధరిస్తాం అని వెంటనే వాడు దున్నపోతుగా మారాడు. ఇప్పుడు ఈ దున్నపోతుకి, ఈ మహిషికి, ఈ మహిషానికి, మహిషికి యక్షులు పెళ్లి చేశారు. యక్షులు పౌరోహిత్యం వహించి, ఆ పౌరోహిత్యానికి కశ్యప్ గారు దొరకలేదులేండి. ఈ గేదెల పెళ్లి కూడా ఎక్కడ చేస్తాడు, ఆయన ఉన్న పెళ్ళిళ్ళు సరిపోక, అందుకని అక్కడ యక్షులు పెళ్లి ధరిపించారు. ఈ మహిషి గర్భం ధరించింది. ఇంతలో అక్కడ మరొక దున్నపోతున్నది. ఆ దున్నపోత ఒక రోజున పరుగు పరుగున ఈ ఆడగేది వెంటబడింది. దాంతో ఈ రంభుడు తన భార్యను రక్షించుకోవడానికి ఆ కొత్తగా వచ్చే దున్నపోతుతో యుద్ధం చేశాడు. ఆ దున్నపోతు బలమైనది, తన కొమ్ములతో ఈ దున్నపోతు రూపంలో ఉన్న రంభుణ్ణి పొడిచి చంపి అవతల పారేశాడు. దాంతో వీడు చచ్చిపోయాడు. నా భర్త, నా భర్త నా కోసమని దున్నపోతు రూపం ధరించి మరీ పెళ్లి చేసుకున్నాడు. వీడు లేకపోతే నేను బతకలేను, నేను చచ్చిపోతానని వెంటనే ఈ ఆడగేది కూడా ఒక అగ్నిగుండంలో దూకి చచ్చిపోతూ ఉంటే యక్షులు వచ్చి కొత్తగా వచ్చిన దున్నపోతుని చంపి, ఓ మహిషి నువ్వు గర్భవతి, గర్భవతులు చచ్చిపోకూడదు, మహాపాపం, నీకు పిల్లలు పుట్టాక అంతగా కావాలంటే అప్పుడు నీ భర్తతో సహగమనం చేయమంటే నా పిల్లలు పుట్టేదాకా కూడా నేను బతకలేను అని తన కొమ్ములతో పొట్ట చీల్చుకుని అందులో ఉన్న పిల్లల్ని బయట పారేసి చచ్చిపోయింది అది. అదిగో అప్పుడు ఆ గేది కడుపులోంచి ఇద్దరు రాక్షసులు పుట్టారు. మహిషి యొక్క కడుపులోంచి పుట్టాడు గనక పెద్దవాడికి మహిషాసురుడు అని పేరెట్టారు. వాడనమాట మహిషాసురుడు అంటే. ఇది దేవీ భాగవతంలో 5వ స్కంధంలో ఉంటుంది. రెండో వాడు రక్తబీజుడు. మహిషాసురుడిని అమ్మవారు చంపిందనుకోండి, ఈ రెండో వాడు రక్తబీజుడు అనేవాడు ఏం చేశాడు, బ్రహ్మ కోసం తపస్సు చేశాడు. బ్రహ్మ ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమంటే, నాకు ఎవ్వరి చేతిలోనూ చావు లేకుండా వరం ఇమ్మని కోరాడు వాడు. చావు లేని వరం ఇవ్వడం మాత్రం కుదరదు, ఈ భూమి మీద పుట్టాక ఎవడైనా ఎప్పుడో ఒకప్పుడు చచ్చి తీరవలసినదే, కాబట్టి మరణము లేని వరం మాత్రం నేనివ్వలేను, అది తప్ప మరి ఏదైనా వరం కోరుకో అనగా, వాడు బాగా ఆలోచించి నా శరీరాన్ని ఎవరైనా ఆయుధంతో పొడిస్తే శరీరానికి గాయం అవుతుంది, ఆ గాయం నుంచి నెత్తురుబొట్టు నేల మీద పడగానే అందులోంచి మరో రక్తబీజుడు పుట్టుగాక, ఇప్పుడు నన్ను ఎవడో చంపలేడు దానివల్ల, ఎందుకని ఈయన శరీరాన్ని పొడిచారా నెత్తురు కారుతుంది, ఆ నెత్తురు నేల మీద పడి పడగానే ఎన్ని బొట్లు పడితే అన్ని బొట్లుంచి మళ్ళీ కొత్తగా ఇంకో రక్తబీజుడు తయారవ్వాలి. ఈ రక్తబీజుల్ని చూచి జనం హడిలిపోతారు, నాతో యుద్ధం చేయలేరు, నాకు చావు ఉండదు, ఈ వరం ఇమ్మనగానే బ్రహ్మ తథాస్తు అన్నాడు. ఆ దుర్మార్గుడు శుంభుడు, నిశుంభుడు అనే ఇద్దరు రాక్షసుల దగ్గర సేనాధిపతిగా చేరాడు. అమ్మవారు వాడితో యుద్ధానికి వచ్చింది. అప్పుడు అమ్మవారు ఏం చేసింది, తన చేతిలో ఉన్న శూలంతో వాడిని పొడిచింది. పొడవగానే వాడి శరీరం నుంచి రక్తం బొట్లు నేల మీద పడ్డాయి. పడగానే మళ్ళీ కొత్తగా రాక్షసులు తయారయ్యారు. వాడిని మళ్లీ పొడవగానే వాళ్ల శరీరం నుంచి రక్తం వచ్చి మళ్లీ రక్తబీజులు పుట్టుకొచ్చారు. ఈ విధంగా యుద్ధరంగం అంతా అసంఖ్యాకంగా నేల ఈనినట్టుగా రక్తబీజులు అలా 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 పుట్టుకొచ్చేస్తున్నారు. అప్పుడు అర్థమైంది అమ్మవారికి, వీడిని చంపడం కష్టం, వీడి శరీరానికి గాయమైతే నెత్తురు కారుతోంది, ఆ కారిన నెత్తురు బొట్లు నేల మీద పడితే అందులోంచి మళ్ళీ కొత్త రాక్షసులు పుడుతున్నారు, ఎంతమందిని కొడితే అంతమంది మళ్ళీ పుడుతూనే ఉన్నారు, కాబట్టి వీళ్ళని చంపడం ఎలాగా. వెంటనే ఆవిడ ఏం చేసింది, తన నుదుటి యొక్క 3వ కన్ను నుంచి మహాకాళిని సృష్టించింది. నల్లని రంగుతో, 4 చేతులతో, భయంకరమైన రూపంతో, కపాల మాలతో, సోలంతో, కత్తితో, పుర్రితో, గదతో కాళికాదేవి పుట్టింది. కాళికాదేవి పుట్టి అమ్మకి నమస్కరించి, అమ్మ ఏమిటి ఆజ్ఞాపిస్తున్నావు నన్నది, ఏం చెయ్యమని ఆజ్ఞాపిస్తామంటే, ఈ దుర్మార్గుడి యొక్క రక్తం నేల మీద పడితే కొత్తగా రాక్షసులు పుడతారు, వీడి రక్తం బొట్టు నేల మీద పడడానికి వీల్లేదు, నువ్వేం చేస్తావంటే నీ నాలికని విపరీతంగా పెంచి ఈ యుద్ధరంగం అంతా తివాచీ పరిచినట్టు పరుచు. ఇప్పుడు మీరు నడిచొచ్చే దారిలో తివాచీ పరిచారు కదా, అలా యుద్ధభూమిలో నీ నాలుకని తివాచీలా పరిచేయి, వీడిని నాలిక మీదకి లాగేయి, నేను శూలంతో వాడిని పొడిచి వాడి రక్తం అంతా నేల మీద పడకుండా నీ నాలిక మీద పడేలా చేస్తాను, నువ్వు ఆ రక్తం జుర్రేసుకో, వీడి రక్తపు బొట్టు నేల మీద పడితేనే ఇంకో రక్తబీజుడు పుడతాడు. నేల మీద పడకుండా నీ కడుపులోకి పోతే పుట్టడం, కొత్తగా రాక్షసుడు అనేవాడు పుట్టడం. ఆ పని చేయమనగానే వెంటనే వీడు పెద్ద నాలిక చాచేసింది. ఆ నాలిక మొత్తం నేలంతా చాచింది. ఆ నాలిక మీదకి రాక్షసుని లాగింది. అప్పుడు అమ్మవారు తన చేతిలో ఉన్న ఆయుధాలతో వాడి శరీరం అంతా పరాపరా కోసి వాడి రక్తం అంతా నాలిక మీద పడేలా చేసింది. అంతకు పూర్వం వాడితో పాటు పుట్టిన రక్తబీజులందరినీ ఆ నాలిక మీదకి లాగి వాళ్ళ శరీరంలో రక్తం అంతా లాగ్గానే రక్తబీజ నీరక్తశ్చ మహీపతి, రక్తం లేకుండా అయిపోయాడు. పూర్తిగా రక్తం పోగానే కత్తితో వాడి తల నరికి ఆ తలకాయనేమో కాళికాదేవి చేతిలో ఇక మీద నుంచి పుర్రి పుచ్చుకోమని శరీరం అంతా కాళికాదేవిని మింగేయమంటే ఆవిడ కడుపులో వేసేసుకుని మన ఉప్మాలో జీడిపప్పు తిన్నట్టుగా తినేసింది వాడిని. ఈ విధంగా రక్తబీజుడిని సంహరించింది. సంహరించాక నా నాలిక మీద ఈ రాక్షసుడి రక్తం పడింది, ఈ దరిద్రపు రక్తం వల్ల నా నాలికకు ఒక రకం దురదగా ఉంది, ఈ దురద పోయి మళ్ళీ నా నాలిక పవిత్రం అవ్వాలంటే ఏం చెయ్యాలమ్మా అన్నది ఆవిడ. అనగానే ఓ కాళిక గోమతి నది దగ్గరికి వెళ్ళి వేదవ్యాసుడు పురాణములు చెప్పిన స్థలం ఉందే అక్కడ గోమతిలో స్నానం చేసి నీ నాలికని ఆ నదీ నీళ్లతోటి జలాలతోటి ప్రక్షాళన చేసుకో, ఆ ఒడ్డున శాశ్వతంగా స్వయంభూ విగ్రహంగా ప్రతిష్ఠించుకుని నిన్ను నువ్వు కలియుగాంతం వరకు అక్కడికి వచ్చే భక్తుల్ని అనుగ్రహించు అనగానే కాళికాదేవి ఇక్కడికి వచ్చి గోమతిలో స్నానం చేసి ఈ నాలిక మీద రక్తం పడిన పాపం పోవడానికి ఈ గోమతి జలాన్ని నోట్లో పోసుకుని ప్రక్షాళన చేసుకుంది, అంటే నాలికను శుద్ధి చేసుకుంది. ఆ తర్వాత ఒడ్డున అమ్మవారు ఇప్పటికి కూడా విగ్రహ రూపంలో వెలిసింది, అది స్వయంభూ విగ్రహం. అక్కడికి వెళ్ళినప్పుడు తప్పక దర్శనం చెయ్యండి. మా చిన్నప్పుడు అదే 99లో ఇక్కడికి వచ్చినప్పుడు మా పెద్దమ్మాయి చిన్న పిల్ల అటు ఇటు గంతులు వేసేది. ఆ కాళికాదేవి విగ్రహం చూసినప్పుడల్లా నాన్నగారు నాలిక దానికి బయటెట్టేది. పెద్ద నాలిక, ఎర్రని నాలిక బయటకు వచ్చి ఆ విగ్రహం భలే కనపడుతుందన్నమాట. మనం బయటకు పెడితే నాలిక బాగుండదు, కానీ చిన్నపిల్లలు పెడితే నాలిక చాలా బాగుంటుంది. అలాంటి పిల్లలు ఆడుకుంటున్న పిల్లలు నాలిక బయటకు పెడితే అందులో జుట్టు విరబోసుకుని వీళ్ళు కూడా మహంకాళి భద్రకాళిలా కనబడతారు. వాళ్ళని చూస్తే పూజ చేయి బుద్ధి వస్తుందన్నమాట. ఇంతకీ ఈ కథ ఎందుకు చెప్పానంటే మీకు అమ్మవారి దర్శనం వల్ల రెండు లాభములు. ఒకటి, ఆవిడ తనంత తాను విగ్రహ రూపం ధరించిన స్వయంభూ కాళిక, ఆవిడ దర్శనం వల్ల సకల మాయలు తొలగుతాయి, కోరిన కోరికలు తీరుతాయి. తెలిసి కాని తెలియక కాని మనము కూడా తినకూడని పదార్థములు ఎన్నో తిన్నాం. మనము అని నన్ను కూడా ఎందుకంటున్నానేమో, ఏమో చిన్నప్పుడు నాకేం తెలుసు ఏం తిన్నాను, కాబట్టి ఏం తిన్నాం అనేది మనకి తెలియదు. నాతో పాటు ఒక మంచి పండితుడు ఒక ఆయన వచ్చేవాడు. ఈ మధ్యన ఆయనకి చెవుళ్ళు రెండు పనిచేయక రావట్లేదు, కానీ ఆయన వస్తే బాగా పాటలు పాడతాడు. ఈ రెండు చెవులు పనిచేయడం లేదు ఆయనకి. దాంతో ఆయన ఎవరైనా మాట వరసకు ఒక మాట అంటే ఇంకో మాట అర్థమవుతుందన్నమాట. అందుకని ఎందుకు వచ్చిందని ఆయన ఇంట్లో అట్టే పెట్టాం, కానీ ఆయన వస్తే అద్భుతంగా పాట పాడతాడనమాట. ఏమండో కాస్త గొళ్ళెం పట్టుకురండి అంటే నా పెళ్ళాన్ని పెట్టరమ్మంటారా అనేవాడు ఆయన. పాపం అంత ఏం చేస్తాం, కాలప్రభావం వల్ల చెవులు అలా అయిపోయాయి. ఆయన మాట వరసకి కూడా కోడిగుడ్డు చూస్తూ ఉడికిపోతాడు, అంత పిచ్చ. ఓసారి ఆయన అస్సాం వచ్చారు మాతో పాటు. అస్సాంలో కామాఖ్యాదేవి ఆలయంలో మంచి భోజనం పెడతారు అక్కడ పురోహితులు. ఆ భోజనంలో చారు పోసారు ఆయనకి. ఆ చారు పోసిన తర్వాత దీనికి చాలా బాగుండి, ఈ చారు దేంతో తయారు చేశారని అడిగితే అక్కడ దున్నపోతులు బలిస్తారు, ఆ దున్నపోతు యొక్క రక్తం ఆ చారులో కలిపి తయారు చేశారట కర్మ. చూడండి మీకు అక్కడ అన్ని దున్నపోతులు బలి ఇవ్వడమే. కర్మగారు అక్కడికి వెళ్ళి మీరు కొంప తీసి మహాప్రసాదం అన్నారా. మహాప్రసాదం అంటే ఏంటో తెలుసా, కామాఖ్యాదేవి దగ్గర దున్నపోతుని బలిచ్చి దాని మాంసాన్ని వండి ప్రసాదంగా పెడతారు. అది చూడడానికి ఏమో కర్బూజా పండులో ఉంటుంది, పుచ్చకాయ లోపల ఉన్న గుజ్జులో ఉంటుంది. ఐసర మధ్యాహ్నం తిన్నారంటే కసకసలు ఆడుతుంది, చాలా ప్రమాదం. అంటే మీకు తెలియకుండానే వాళ్ళు అజ్ఞానంతో వాళ్ళు పెట్టచ్చు, అజ్ఞానంతో మనం తినచ్చు. ఎందుకు చెబుతున్నాను, తెలుసో తెలియకో ఒక్కొక్క చోట మనం ఏదన్నా తిన్నామంటే తాగామంటే అందులో ఏముందో తెలియటంలా. కూల్ డ్రింకులో తాగుతున్నారు, ఆ కూల్ డ్రింకులో ఏముందో ఏం తెలుస్తుంది, అందులో మద్యం కలుపుతారని తెలిసింది ఈ మధ్యన థమ్సప్లో. అందుకే ఐసర మధ్యాహ్నం తాగిన వెంటనే వాడికి పిచ్చెక్కుతోందిట. ఇలాంటి భయంకరమైన ఆహారాలు ఎక్కువైపోయాయి. అదే అమెరికాలో అయితే కొన్ని పదార్థాలు తినే ముందు మరింత జాగ్రత్తగా ఉండాలి. నేను ఆ మధ్యన జూలైలో వాళ్ళకి ఇండిపెండెన్స్ డే, ఆ రోజు నన్ను తీసుకెళ్లి ఆ శాండియాగో దగ్గర సముద్ర తీరానికి తీసుకెళ్లారు. అక్కడ కర్రపెండలాలు అమ్ముతున్నారు. వెంటనే నేను పక్కవాడిని ఇదేమిటని అడిగాను. కర్రపెండలం అని అడిగితే, కర్రపెండలం కాదు మీ బుర్ర అటుకేసి పెట్టకండి, పంది మాంసము గొడ్డు మాంసము రెండు కలిపిలా ముద్ద చేసి ఇలా పొడుగ్గా తయారేసి వేయిస్తున్నారు అక్కడ. పంది మాంసం గొడ్డు మాంసం అడగండి కావాలంటే. లండన్లోను అమెరికాలోనూ ఆ మాంసాలలో చక్కగా అచ్చం కర్రపెండలలో ఉంటాయి, పూరిపిండిలా పొడుగ్గా పెట్టినట్టుగా ఉంటాయి. పొరపాటు తిన్నారంటే అది పంది ప్లస్ బీఫ్, ఎంతకంటే బ్రీఫ్గా చెప్పలేను నేను. అలా ఉంటాయి పదార్థాలు. కాబట్టి తెలుసో తెలియక ఎక్కడ పడితే అక్కడ తిన్నామంటే ఇక మహాభయంకరం. ఈ విధమైన తినకూడని పదార్థములు తిన్నా కావాలనే ఉద్దేశంతో చిన్నప్పటి నుంచి ఇప్పటిదాకా 1,000 మేకలు తిన్న మహానుభావులు ఉన్నారు కొంతమంది, 1,00,000 కోళ్లు తిన్నవాళ్ళు ఉన్నారు. ఇంకా చేపలైతే చెప్పేక్కర్ల, బరుకోహన్ అరగదీసి బండరాయి మీద కోసి పారేసి ముక్కల కింద వండేసి మసాలా పెట్టేసి నాలుక మీద వేసి తిన్నవాళ్ళు ఉన్నాం. కాబట్టి ఉన్నామని నన్ను కూడా కలుపుకోకపోతే ఎందుకైనా మంచిదని, గురువుగారు అక్కడికి మీరేదో గొప్పవాడు మేము కాదా అంటారని ఎందుకు వచ్చింది, నన్ను కూడా మీరు కలిపేస్తే వదిలిపోయాయి. అంటే మీరు మీతో కష్టమా, మీరు మహాత్ములు, మీ గురించి కాదు. ఇలా తినకూడని పదార్థములు తింటే దానికి అభక్ష్య భక్షణము అని పేరు. ఈ దోషం గోమతి నదీ జలమును 3 సార్లు ఆచమనము చేస్తే తొలగిపోతుంది అందుకు చెప్పాను. చాలా గొప్పదనమాట, అపూర్వమైనది. పూర్తిగా గట్టి కొట్టండి, ఆ కొట్టే తప్పట్లేదు, ఎందుకు మళ్ళీ మెలిగేందుకు. వాడు చెప్పాడు 1,00,000,000 జీవులను తిన్న పాపం, అభక్ష్యాభక్షణము అంటే తినకూడనివి తిన్న ఆ దోషం పోవడానికి గోమతీజలాన్ని 3 మార్లు నాలిక మీద ఆచమనం అనే పేరుతో వేసుకుంటే ఈ నాలిక ఈ రోజు వరకు చేసిన పాపాలు తొలగించుకుని శుద్ధి అయిపోతుంది. మళ్ళీ ఇంటికి వెళ్ళాక మళ్ళీ మామూలే, అది వేరే విషయం. మళ్ళీ ఇంకో సంవత్సరం రావడం అంటే గురువుగారు హాస్యానికి చెప్పినా కొన్ని దోషములు పోతే కానీ మోక్షం రాదు. నేను చెప్పింది నిజమో కాదో భాగవతంలో ముచుకుందోపాఖ్యానంలో ఉంటుంది చూడండి. ముచుకుందుడు అని ఒక రాజుగారు ఉన్నారు, కృష్ణుడి యొక్క దర్శనం చేసుకున్నాడు ఆయన. అప్పుడు కృష్ణుడిని, నీ దర్శనం అయింది, మోక్షం ఏమంటే నువ్వు మహారాజుగా ఉన్నప్పుడు వేటాడి జంతువుల్ని తిన్నావు, నీకు ఆ పాపం పోయేదాకా మోక్షం రాదు, గనక హిమాలయాలకు వెళ్ళి కలియుగాంతం వరకు తపస్సు చెయ్యి, అప్పుడు ఆ పాపం పోతుంది అన్నాడు. అందువల్ల తప్పక మనం ఏం చేయాలంటే కొన్ని దోషములు పోతే కానీ మోక్షం రాదు, గనక ఆ మోక్షం రావడానికి ప్రస్తుతం మన దోషాలు వదిలించుకోవడానికి గోమతి నదీ జలాన్ని ఈ స్నానం ప్రతిరోజు చెయ్యండి. ఉన్న రోజుల్లో చేసుకోండి, 1, 2, 3, 4 రోజులు ఉంటున్నాం ఇక్కడ, ఉన్నప్పుడు అక్కడ ఆచమనం చెయ్యండి. బురదగా ఉన్న పొరలా కొంచెం నీరు నాలికి రాసుకుంటే ఆ బురద కూడా ఆరోగ్యం ఇచ్చేటటువంటి ఔషధీ జలం గనక నాలుకను పరమ పవిత్రం చేస్తుంది. ఎంతెందుకండి, ఏమంటే అది అయిపోతుందట. నైమిషారణ్యంలో గోమతి నదీ జలమును తాగినటువంటి వాడికి వాక్శుద్ధి వచ్చి వాడు ఏమంటే అది అవుతుంది. ఇక్కడ ఋషులు తపస్సు చేసిన వాళ్ళు ఆశీర్వదిస్తే ఆ ఆశీర్వచనం ఫలించేది. ఇక్కడున్న వాళ్ళు నువ్వు బతుకుతావంటే బతుకుతారు, చస్తావంటే చస్తారు, అలా వాళ్ళు ఏమంటే అది అయ్యేది. ఎందుకు అవుతోంది మనం అన్నమాట అని వాళ్ళు ఒకసారి బ్రహ్మను అడిగితే, మీకు వాక్శుద్ధి వచ్చింది, వాక్శుద్ధి వల్ల మీరు ఇతరులను దీవిస్తే ఆ దేవన ఫలిస్తోంది, ఇతరులను శపిస్తే ఆ శాపం వల్ల వాళ్ళు నశిస్తున్నారు. దీనికి మీకు వాక్శుద్ధి రావడమే మూల కారణం. వాక్శుద్ధి ఎందుకు వచ్చింది, గోమతి నదీ జలమును రోజు ఆచమనం అనే పేరుతో త్రాగడం వల్ల అన్నారు. అందుకే ఇక్కడున్నంత వరకు వీలున్నంత వరకు రోజు నదీ స్నానం చేసి ఆచమనం చెయ్యాలి. దానివల్ల మహాకాళి అంతటి ఆవిడ తన నాలుక మీద రక్తబీజుడి యొక్క రక్తం పడడం వల్ల వచ్చిన దోషం తొలగించుకున్నది. ఇంక ఇక్కడ అమ్మవారు శక్తిపీఠాల్లో ఒక శక్తిపీఠం, లింగధారిణి అంటారు అమ్మవారిని. ఏమంటారు, లింగధారిణి. వ్యవహారంలో లలితాదేవి అంటున్నాం కానీ ఇక్కడున్నావిడ కాదు లలితాదేవి, ఇక్కడున్నావిడ పేరు లింగధారిణి, నైమిషే లింగధారిణి అని. అమ్మవారి యొక్క పేరు లింగధారిణి. మనకి మొత్తం 18 పీఠాలు బాగా ప్రసిద్ధి, కానీ నిజానికి శక్తిపీఠములు 18 కాదు, అష్టాదశ శక్తిపీఠాలే కాదు, 108. 108లో 18 పీఠములకు బాగా ఎక్కువ పేరు వచ్చింది. పురాణాలు చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు, కొంతమందికే పేరు ఎలా వస్తుందో అలాగే అష్టాదశ శక్తిపీఠాలకు ఎక్కువ పేరు వచ్చింది. ఆ అష్టాదశ శక్తిపీఠాలలో ఒక పీఠము ఈ నైమిషారణ్యం. ఆవిడ పేరు లింగధారిణి. మీరు మధ్యాహ్నం భోజనానంతరం కొంతమంది వెళ్ళి చూసిరండి. ఇంత ఎందుకు చెబుతున్నానంటే ఆ పీఠం ఎలా ఏర్పడిందో కూడా ఒకసారి చెబుతా. ఒకప్పుడు ఈశ్వరుడి భార్య సతీదేవి దక్షయజ్ఞానికి వెళ్ళింది. ఆ దక్షయజ్ఞంలో దక్షుడు సతీదేవిని గౌరవించలేదు. ఆ కథ మీ అందరికీ తెలుసున్నదే, నేను చెప్పవలసిన అవసరం లేదు. ఒకప్పుడు ఎందుకో కానీ దక్షుడికి అల్లుడి మీద కోపం వచ్చింది. ఆ కోపంతో అల్లుడి పేరెత్తితే భగ్గుమని మండిపోయేవాడు. ఈ కథ బాగా తెలుసున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? దక్షయజ్ఞ వినాశ ఘట్టం కాదండి, అంతగా తెలియదండి, ఒకసారి చెప్పండి అన్న వాళ్ళు చేస్తండి సరి అబ్బో. కాబట్టి ఎందుకైనా మంచిది, అందరి కోసం అది చెబుతాను వినండి. ఈశ్వరుడి యొక్క భార్య పేరు సతీదేవి, శివుడి భార్య సతీదేవి. ఆ సతీదేవి దక్షుడి యొక్క కుమార్తె. దక్షుడికి వీరిణి అనే ఒకనొక భార్య వల్ల 60 కూతుళ్ళు పుట్టారు. ఆ తర్వాత మరొక 13 పుట్టారు. ఆ తర్వాత 16 పుట్టారు. ఆ తర్వాత 10 పుట్టారు. ఆ తర్వాత ఒక కూతురు పుట్టింది. ఇలా ఎందుకు చెప్పాను అంటే ఒకే కానుపులో 60 కూతుళ్ళు, ఆ తర్వాత మళ్ళీ ఒకే కానుపులో 13 కూతుళ్ళు. ఆ 13 కశ్యప ప్రజాపతి పెళ్లి చేసుకున్నాడు. అదితి, దితి, కద్రువ, వినత వీళ్ళందరూ. ఆ తర్వాత 10 పుట్టారు ఒకే కానుపులో. వాళ్ళందరినీ యమధర్మరాజు గారు ధర్మదేవత చేసుకున్నాడు. అందులో ఒక భార్య వల్ల నరనారాయణులు పుట్టారు. ఆ తర్వాత 27 ఒకే కానుపులో పుట్టారు. ఆ 27 నక్షత్రాలు అశ్విని, భరణి, కృత్తిక, రోహిణి, మృగశిర, ఆర్ద్ర, పునర్వసు, పుష్యమి, ఆశ్లేష, మఖ, పూర్వ ఫల్గుని, ఉత్తర, హస్త, చిత్త, స్వాతి, విశాఖ, అనురాధ, జ్యేష్ఠ, మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట, శతభిషం, పూర్వభద్ర, ఉత్తరభద్ర, రేవతి అని పిలువబడే 27 నక్షత్రాలు ఒక కానుపులో పుట్టారు. వీళ్ళని చంద్రుడు పెళ్లి చేసుకున్నాడు. ఆఖరిని లాస్టెడ్ ఫైనల్గా ఒకే కూతురు పుట్టింది. ఆవిడే సతీదేవి, సాక్షాత్తు జగదంబ ఆ రూపంలో ఆవిర్భవించింది. ఈశ్వరుడికిచ్చి పెళ్లి చేశాడు ఈ సతీదేవిని. ఈ తర్వాత కొంతకాలానికి ఒకసారి బ్రహ్మదేవుడు ఒక సభ ఏర్పాటు చేశాడు. అది వేదసభ. ఆ వేదసభలో బ్రహ్మగారిలో ఒక స్థానంలో కూర్చున్నాడు, పక్కన శివుడు కూర్చున్నాడు. ఆ సభకి విష్ణువు రాలేదు, కింద మాత్రం చాలామంది పండితులైన వాళ్ళు కూర్చున్నారు. ఆ సభలోకి భృగు మహర్షి లాంటి వాళ్ళు వచ్చారట. అటువంటి సభలోకి ఆఖర్న దక్షుడు వచ్చాడు. దక్షుడు రాగానే సభలో ఉన్నవాళ్లంతా వినయముగా లేచి నిలబడి నమస్కరించారు. ఆయన చాలా గట్టివాడు, గొప్పవాడు, మహాత్ముడు గనక. దక్షుడు రాగానే అందరూ ఆయనకి నమస్కరించారు, ఒక్క ఇద్దరు మాత్రం లేవలేదు. ఒక ఆయన బ్రహ్మ, రెండో ఆయన శివుడు. బ్రహ్మ అంటే దక్షుడికి తండ్రి కాబట్టి బ్రహ్మగారు ఎలాగో లేవలేదు. శివుడు సర్వస్థలోకేశ్వరుడు, అందువల్ల ఆయన లేవలేదు. ఇప్పుడు దక్షుడు శివుడికేసి కొరకొర చూశాడు, అయినా శివుడు లేచి నిలబడలేదు. ఆయన వచ్చి బ్రహ్మకి నమస్కరించి, నాన్న బ్రహ్మదేవ నీకు నమస్కారం అని బ్రహ్మకి నమస్కరించి ఆ తర్వాత మళ్ళీ శివుడికేసి అలా చూశాడు. శివుడు ఏం కదలలేదు. దాంతో పళ్ళు పటపట కొరికి, వినండి జనులారా, ఈ శివుడు నాకు అల్లుడు. నా చిన్న కూతుర్ని, ముద్దులు కూతుర్ని, బంగారం లాంటి కూతుర్ని ఈ దౌర్భాగ్యుడికి ఇచ్చి పెళ్లి చేశాను. అంతకు పూర్వం వరకు ఎన్నో సుఖాలు పొందిన నా కూతురు ఈ దౌర్భాగ్యుడిని పెళ్లి చేసుకుని శ్మశానంలో మకాం పెట్టింది. వీడు భవుడు, వీడి పేరు మీదుగా భవానీ అని పేరు పొందింది ఈవిడ. వీడు తీసుకొచ్చి విభూతి అంటగట్టాడు నా కూతురికి. చందనం పూసుకునే నా కూతురికి శ్మశానంలో కాష్టం బూడిదిచ్చాడు. బంగారు గొలుసు వేసుకునే కూతురికి రుద్రాక్షలు అంటగట్టాడు. పోని డబ్బంటే లేకపోవచ్చు, మామగారిని తండ్రి కంటే ఎక్కువ వాణ్ణి, పిల్లనిచ్చిన వాణ్ణి, రాగానే లేచి నిలబడి నమస్కారం చేయలేదు, కనీసం అల్లుడు బాగున్నా, మామయ్య బాగున్నావా అని మామగారిని పలకరించడు, ఇటువంటి వీడా నాకు అల్లుడు, ఈ దౌర్భాగ్యుడు కోతిముఖం వాడు అని తెగ తిట్టాడు. ఎన్ని తిట్టాడో అన్ని తిట్లు నేను తిట్టలేను. నిజంగా శివపురాణంలో కానీ, భాగవతంలో ఆ 4వ స్కంధంలో కానీ తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టాడు. ఒక్కోసారి కర్మగాలితే మామకి అల్లుడికి అలా తగాదాలు వస్తాయి. కసిగా ఆఖరిని ఏం చేశాడు, ఈ రోజు నుంచి నా అల్లుడిని చెప్పిస్తున్నాను, వీడు నాకు అల్లుడు కాదు, ఒట్టి గిల్లుడు. రేపు ఎప్పుడైనా యజ్ఞం జరిగితే బ్రహ్మకి విష్ణువుకి మాత్రమే యజ్ఞములో భాగం ఉంటుంది, ఈ రుద్రుడికి యజ్ఞంలో భాగం ఉండకుండా ఉండుగాక, ఇతనికి యజ్ఞంలో ఎవరు ద్రవ్యం ఇవ్వకుండా ఉందిగాక, ఇతనికి పూజార్హత లేకుండా పోగాక అని చెప్పించాడు. ఇంకా అక్కడి నుంచి శాపాలు పెరిగిపోయి అనుకోండి. ఆ తర్వాత దక్షుడు వెళ్ళిపోయాడు, ఈశ్వరుడు వచ్చేశాడు. దక్షుడికి శివుడి మీద కసి కదా, అందుకని శివుడు లేకుండా ఒక యజ్ఞం చేశాడు. ఆ యజ్ఞానికి చాలామంది వెళ్ళారు. హాయిగా భోజనాలు చేసి కానుకలు పుచ్చుకుని ఇళ్ళకి వెళ్ళారు. అక్కడితో కసి తీరక మళ్ళీ ఇంకో యజ్ఞం మొదలుపెట్టాడు. అరుద్రం యాగం కరోమి, అరుద్రం అంటే రుద్రుడు లేని యజ్ఞం చేస్తానన్నాడు. ఆ యజ్ఞం జరిగిన చోటే ఇప్పుడు తూర్పుగోదావరిలో రామచంద్రపురం దగ్గరున్న దక్షారామం, అంటే దక్షుడు యజ్ఞము చేసిన తోట, దక్షుడు ఊరు అదే, అక్కడే యజ్ఞం చేశాడు. అది దక్షారామం. మనకి ద్రాక్ష పళ్ళు అంటే ఇష్టం కనుక దక్షారామాన్ని ద్రాక్షారామంగా మార్చేశాం. అన్నిటికీ పేర్లు అలా మార్చేస్తాం. నిజానికి అది దక్షారామం,